गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नारायण समारम्भा शंकराचार्य मध्यमा अस्मदाचार्य पर्यंता वंदे गुरु परंपरा। स्नानंबो जपमो तपंबो उपवासंबो सदाचारमो दानंबो ज्ञानंबो ज्ञानंबो मरी धर्ममु निरुगनिदानिन् समस्तंबु नीवे नाकु इट्लु तरिंपचेयुदु। नीदे भारमु तंड्री प्रज्ञानानंद धनस्वरूप हनुमत्काली प्रसाद या कुंदेन्दु तुषारहार धवला या शुभ्र वस्त्रान्विता या वीणा वरदंड मंडित करा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिर्देवैः सदा पूजिता सां पातु सरस्वती भगवती निःशेषजानिका। वागर्धाविव संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगत पितरौ वंदे पार्वती परमेश्वरौ जगत पितरौ वंदे पार्वती परमेश्वरौ। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ओम श्री गुरुभ्यो नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। మనందరిని శ్రీ గురుదేవులు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలని ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మనకి ప్రసాదించి ఈ కార్యక్రమాల ద్వారా రోజుల్ని సద్వినియోగపరుస్తూ ఈరోజుకి మనం సరస్వతి అవతారంలో దర్శించగలుగుతున్నాం. అమ్మ సరస్వతీదేవి ఇప్పుడైతే చాలా చోట్ల మనం మూర్తి రూపాల్లో దర్శించడం జరుగుతోంది. చూడండి, బ్రహ్మగారు అయితే అసలు ఎక్కడ చాలా వరకు ఎక్కడో కానీ కనిపించరు, చెప్పుకోవటమే కాని. గురుదేవులు ఎక్కడా రూపంలో కనిపించిన బ్రహ్మగారిని తీసుకువెళ్ళి పుష్కరణి అక్కడ బ్రహ్మగారి ఆలయానికి తీసుకువెళ్ళారు గురుదేవులు. బ్రహ్మ అనేటువంటి ఆ రూపము, ఆ అవతారము సృష్టించడానికిగా పరబ్రహ్మ స్వరూపమైనటువంటి గురుదేవులు సృష్టించే కార్యక్రమంలో బ్రహ్మగారైతే బ్రహ్మగారికి వారి ధర్మపత్ని సరస్వతి అమ్మ ఎక్కడ ప్రకాశిస్తున్నారు, అమ్మ ఎక్కడుంది అంటే బ్రహ్మగారి నాలుక మీద ఉన్నది. అంటే ఇప్పుడు సరస్వతీదేవి నాలుక అనుకుందామా, ఆలోచించండి. మరి బ్రహ్మగారి నాలుక మీద ఉన్నాడు అంటున్నాం కదా, నాలుక రూపంలో అక్కడ ప్రకాశిస్తోందా? నాలుక అనేటువంటిది ఒక ఇంద్రియం మాత్రమే, నాలుక అనేది ఒక ఇంద్రియం మాత్రమే. దానిని మనం ఈ ప్రపంచంలో ఉపయోగించుకోవడం కోసం భగవంతుడు సృష్టించాడు. అసలు నాలుక అనుకోవడానికి అది తిన్న వస్తువుని రుచిని తెలియజేస్తుంది. ఇప్పుడు మన సరస్వతీదేవి ఎవరు అంటే వాక్కు, వాగ్వాదిన్యే నమ అమ్మవారి నామంలో ఉన్నది, వాక్కుని వాయిస్తూ ఉంటుంది. ఇప్పుడు దాకా మనకి వాయించింది కదా, నాకేం గుర్తుకొచ్చిందంటే పాంచజన్యం గుర్తుకొచ్చింది. పాంచజన్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆయన కూడా రాక్షసుడేగా, రాక్షసుడిని నారాయణమూర్తి. మరి రాక్షస గుణాలు ఎక్కడున్నాయో ఆయన పని పడుతూనే ఉంటుంది. దేవతలు చాలా మంది ఉంటారు కానీ దేవతల విషయంలో పని పడిందంటే నారాయణమూర్తికి ఎందుకు పడుతుంది? రాక్షసుల వలన దేవతలు బాధలు పడలేక ప్రభు ఎక్కడా అని పడిపోతూ లేస్తూ నడుస్తూ పడిపోతూ పరిగెడుతూ సినిమాలు చూస్తాం కదా. దేవతలు పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ నారాయణమూర్తిని శరణ పొందడానికి వస్తే ఈయన చక్కగా పాల సముద్రంలో ఇది ఆ శేష పాన్పుపై ఆయన హాయిగా ఆనందిస్తూ చిద్విలాసంగా, ఎందుకంటే సృష్టి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఎలా జరిగింది అనేది ఆయనకి తెలుసు కదా, చేయించేదంతా వారేగా. అందుకని ఆయన చిద్విలాసంగా ఉంటే వచ్చిన వాళ్ళందరూ పడుతూ లేస్తూ వచ్చి అమ్మయో మాకు బాధలు ఎక్కువ అయిపోయినాయి బాబోయ్ అనుకుంటూ ఉంటే అప్పుడు ఆయన ఇచ్చేదేంటి, మీరు భయపడకండి, అవకాశం చూసుకుని తప్పకుండా అంటారు కదా నారాయణమూర్తి. అక్కడ అక్కడే పెట్టుకుంటాడు, ఎందుకు నేను వచ్చేస్తున్నా పదండి అని. వాళ్ళు అక్కడే ఉండగా నారాయణమూర్తి అదృశ్యమైపోయి వెళ్ళిపోవచ్చుగా, వెళ్ళలా, వెళ్ళేవాడు కాదు. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా. అలాగే వారిని ఎట్లాగా వారిని సంహరించాలో ఆ కార్యక్రమాన్ని ముగించిన తర్వాత అంటాడు ఆయన. ఇప్పుడు నారాయణమూర్తి అనే పని అదే కదా అని ఈ పాంచజన్యుడు అనేటువంటి రాక్షస దగ్గరికి వచ్చేసరికి సంహరించిన తర్వాత ఆ ఇది ఆ రాక్షస ఆ పాంచజన్యుడి యొక్క గొంతునేగా, లోపల ఉన్నటువంటి ఆ ఇప్పుడు ఏంటనాలి దాన్ని? ఇన్స్ట్రుమెంట్ అనాలి. ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు భగవంతుడికి మనందరేంటి? ఇన్స్ట్రుమెంట్స్ మనందరం, అవునా? దేవుడికి ఇన్స్ట్రుమెంట్ కావాలండి, కావాలా? ఆయనకి ఇన్స్ట్రుమెంట్ అవసరం ఉందా? అవసరం ఉందా? మేఘాలు అరుస్తున్నాయి కదా, అరవడానికి అక్కడ ఏమైనా ఇన్స్ట్రుమెంట్ ఉందా? మరి లేదు కదా, మేఘాలు అరవడానికి ఇన్స్ట్రుమెంట్ లేదు. ఆ కని కనిపించిన మేఘానికి ఒక మేఘం రాసుకుంటే ఏమొస్తున్నాయి? కాంతి వస్తుంది. అక్కడ అక్కడేముంది? వాళ్ళు ఏది అరిచే దరిచి మెరిసేది మెరిసి పడపడా వర్షం కురిపిస్తే అప్పుడు ఈయనేమో జలం అంతా జలం అంటుంటాడు. ఇప్పుడు జలమంతా జడమైతే నారాయణమూర్తి జలంలో ఉన్నాడా? ఉన్నాడా? నువ్వు కూర్చోవే బాబు, ఇప్పుడే నేను పాంచజన్యం అన్నాను అందుకే. ఇంకా నువ్వు ఓంకారాన్ని పూరించేశావు, ఇంకా తర్వాత శంఖం పక్కన పెట్టేస్తాడు ఆయన. యుద్ధం స్టార్ట్ అయిపోవాలి కదా, యుద్ధం స్టార్ట్ అయినప్పుడు కూడా ఇంక శంఖం ఊతా ఉంటాడా? నేను వచ్చాను అని బాబా. ఏమండి, జడమైన మనందరం లేకపోతే ఎందులో ప్రకాశిస్తాడు? ఆ చైతన్యమే కనుక మనలో ఆ స్వరూపం, చైతన్యానికి రూపమే ఉంది ఒక శక్తి. ఆ శక్తి మనందరిలో భగవంతుడు ఉండబట్టే కదా, లేకపోతే జడమేగా? కరెంటు లేకపోతే ఇది జడమేగా? కరెంటు లేకపోతే ఆ లైట్ కూడా జడమేగా? అది కరెంటు లేదు, మన పూర్వీకుల యొక్క లైట్ అండి. పూర్వ నుంచి వస్తున్న శాంటిలేర్లు ఉన్నాయి కదా, మా తాత ముత్తాత దగ్గర నుంచి వస్తుంది అది. అందులో అప్పుడు దొరికిందంటే ఎంత సుకుమారంగా ఉంటుంది. దాన్ని దాచుకుందామని చూస్తే అది ఏ పాటుగా పాటు ఊడిపోతూ ఉంటుంది. ఇంకా ఉంచుకోవాలని చూస్తే అదేది దేని పెట్టు అంటిస్తారు కదా, ఫెవికాల్ కాదు, కాదు ఎరాల్డెడ్. నా భాష అదే నాకు తెలుసు, మీ ఇన్ని భాషలు నాకు తెలియవు. అంటిస్తారనుకో, ఎన్ని ట్యూబులు పెట్టి అంటిస్తారా పెద్ద షాంటిలన్నీ? అప్పుడు ఎవరో వస్తారు, వచ్చేమంటారు, ఆ పాతవన్నీ ఇంట్లో ముక్కలు దాచిపెట్టుకోవాలా, ఇంటి గార్బేజ్ చేయక కొత్త లైట్ కొనుక్కుంటే పోవాలా? ఎలాగో అమెరికా వెళ్తున్నారు కాబట్టి అమెరికా నుంచి ఒక పెద్ద పెద్ద లైట్లు తీసుకొస్తే బాగుంటుందేమో. ఎంత లైట్లు తెచ్చినా కరెంట్ ఉండాలిగా, కరెంటు లేకపోతే ఎన్ని లైట్లు మాత్రం ఉండే ఏం లాభం? అలాగే మనందరిలో కనిపించకుండా జడమనేటువంటి ప్రపంచానికి ఉపయోగించుకుంటున్నారు మనందరూ ఇన్స్ట్రుమెంట్స్నే. కరెక్ట్, మనం లేకపోతే అసలు ఎవరికి వాళ్ళు ఒకసారి ఆలోచించండి. ఆ భగవంతుని అనుగ్రహం లేకపోతే ఈరోజు మనది అయిందా? భగవంతుడు ఇందులో ఉన్నాడేమో ఈ రోజున మనం చూస్తున్నాం, రేపు మన గ్యారంటీనా? నెక్స్ట్ అవర్ మన గ్యారంటీ ఉందా? కాదే, బయట జరిగేవన్నీ కహానీలుగా చెప్పు ఉంటాం. అయ్యో వచ్చారండి ఆయన, ఉపన్యాసం కూడా చెప్పారండి మాకు చిన్నమంగళాపురంలో. అలాగే ఒక పెద్ద ఆయన అలాగే వచ్చాడు, ఆయన గణపతి సత్యదానంద స్వామి వారి శిష్యుడు. మంచి స్పీచ్ చక్కగా ఒక 10 నిమిషాలు పావుగంట ఇచ్చారు. గురువులు మనని ఎలాగా మన వెంట రావడానికి వాళ్ళకి అసలు అవసరమా ఆయన చెప్పారు. వారికి ఎంత అనుగ్రహం లేకపోతే మనం ప్రార్థించినా ప్రార్థించకపోయినా మనందరినీ తరింప చేయాలని, ఎంత ఇబ్బంది అయినా పడి మన కోసరము ఎంత దూరాలైనా వచ్చి మనకు ఆ బోధన అందిస్తున్నారు చూసారు. అది ఎవరికి కావాలి? వారి ఒళ్ళో పడుతుందా, మన ఒళ్ళో పడుతుందా? బాగా చెప్పారు. మేము కూడా అనుకున్నాం అక్కడ వారి ఆశ్రమానికి వెళ్ళాలి, ఇంకెప్పుడు వెళ్తామని అనుకున్నాం. అప్పుడు కుదరలా. ఒక 5 రోజుల తర్వాత వారు ఉన్నట్టుగా ఉంటుందని గ్యారంటీ ఏంటి? ఎన్ని చూడడల్లా మనం ఈ ప్రపంచంలో అన్నారు, అది ఆయనకే వస్తుందని ఆయన అనుకోలేదు, మనం అనుకోలేదు. అలా ఎంతమంది అదృశ్యమైపోతున్నారండి చిన్న చిన్న పిల్లలు, మరి అసలు ఈ మధ్య కాలంలో వాళ్ళేమో 100 ఏళ్ళు వర్ధిల్లాలి అని మనం దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళకి ఆయుష్ అయిపోతుంది, కానీ కర్మ తీర్పోయిందిరా అని ఆ పై వాడు ఏం చేస్తున్నాడు, ఉన్న వాళ్ళని ఉన్నట్టుగా తీసుకెళ్ళిపోతున్నాడు. ఆ చుట్టూ వాళ్ళది బాధ తప్ప తర్వాత ఎన్నుకొని మాత్రమే ఏం లాభం అంటే ఆ స్థానంలో మనం ఉన్నా అంతేగా. అందువల్ల మనం ఈ జీవితానికి వచ్చేందుకు మనం ఏం చేయాలి? ఆ అవ్యక్త శక్తిని మనము గుర్తించాలి. అవ్యక్త శక్తి గుళ్ళో మాత్రమే లేదు, నీ ఇంట్లో కూట్లో మాత్రమే లేదు, నీ దేవుడింట్లో మాత్రమే లేదు, భగవద్గీత పుస్తకంలో మాత్రమే లేదు, నామాల పుస్తకాలను మాత్రమే లేదు. ఎక్కడుందంటే ఎక్కడ లేదు, ఉన్నదే అది. అందులోనే ఈ ప్రపంచమంతా ప్రకాశిస్తుంది. అసలు ఆ భగవంతుడు సృష్టించిన సృష్టి, ఆయన యొక్క అనంతమైనటువంటి లీలలో ఇది ఎంతండి, అసలు ఎంత అంటారు ఇది? ఆయన అనంతం కదా, అనోరణీయాన్ మాతో మహియాన్, ఎంత అంటే అది చూపించే వాళ్ళు ఎవరూ లేరు, చూడగలిగిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఎందుకంటే అనంతంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటిది అదే రూపం ఉంటే కదా దాన్ని గుర్తించడానికి, అది రూపనామాలు లేవు దానికి. అనంతంగా ప్రకాశించేటువంటి ఏది, ఆ చైతన్యానికి మనకి నారాయణ ఉపనిషత్ చెప్తుంది కదా, ఉపనిషత్తులు ఇంకా మనకి ఘోషిస్తున్నాయి ఏమని, తదేక్షత. ఒక్కసారి మనలాగా కష్టపడక్కర్లా, ఇప్పుడు మానవులు పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారో లేదో పెద్ద అనుమానం. ఎంతమంది ఎన్ని కష్టాలు పడుతున్నారండి, పెళ్ళైపోతే పిల్లలు వచ్చేస్తారా, వ్యాపారం పెట్టేస్తే లాభాలు వచ్చేస్తాయా, అక్షరాభ్యాసం చేసేసుకుంటే వాడు క్వాలిఫై అయిపోతాడా, ఏం చేయాలి అక్కడ? మనందరికీ దాని ఎందుకు కృషి చేయాలి, మనందరికీ కూడా దానికి కావలసినటువంటి పద్ధతిలో మనం నడుచుకుంటే అప్పుడు ఇది అది దేవత అయినటువంటి అమ్మ మనని అనుగ్రహిస్తుంది. కానీ భగవంతుడికి ఎంత, అసలు అది తప్ప ఇంకోటి లేదు గనక ఉన్నటువంటి అనంత శక్తి కొంచెం సృష్టిస్తే అదే మనకి చాలా పెద్దదైపోతుంది, అదే మనకి చాలా పెద్దదైపోతుంది. అది మనకి అంత పెద్దదాకా వెళ్ళక్కర్లా, మన మొహం మనకు కనిపిస్తుందా, ఒళ్ళంతకంటే మొహమే కదా బాగా ఉండాలి. మనం ఇంత చైతన్యంతో ఉండి ఇంత బాగా ఉన్నటువంటి మనకి మన మొహం చాలా బాగా చూసుకోవాలంటే ఒక జడమైన అర్థం కావాల్సి వస్తుంది. ఏది, మన మొహం మనం చూడాలంటే ఒక జడమైన అర్థం కావాల్సి వస్తుంది. మొహమే కాదు, పెళ్ళికి వెళ్ళే వాళ్ళు చీర కట్టుకుని ఎంతవరకు చూస్తారు అద్దంలో, ఏంటి వస్తువులు పెట్టుకుంటారు, తల దూకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, చీర కట్టుకుంటారు, కట్టుకున్న తర్వాత దాన్ని కుర్చీలు కొంతసేపు పడుతుంది పెట్టుకోవడానికి, అంతా అయిన తర్వాత ఈ పక్క నుంచి చూడాలి, ఆ పక్క నుంచి చూడాలి, ముందు పక్క చూడాలి, ఇన్ని పక్కలు చూసినా ఇంకో పక్క మిస్ అయిపోతూ ఉంటాం. అద్దం వైపు తిరుగుతూ అన్ని వైపులు తిరుగుతాం, కానీ ఏదో ఒక వైపు మాత్రం మిస్ అయిపోతాం. అద్దం కూడా మనకి ఇంకొక పక్కన చూడడానికి వీలు ఉండదు, ఎందుకు అది జడమే, ఇది కూడా జడమే. కానీ జడంలో ఉన్నటువంటి చైతన్యం ఏం చేస్తోంది, దాన్ని చూడాలి అని తిప్పుతుంటే అప్పుడేంటి, మానవుడు తెలియగలవాడు, తెలివి గలవాడు కదా, అన్ని వైపులా చూసుకునేటువంటి రీతిలో ఏం చేస్తాడు, ఎనకోత్తం ముందు ఏమండి ఓ అని నాకు జైంట్ వాళ్ళగా నేను కూడా పేరటానికి వెళ్తున్నాను కాబట్టి పెళ్లికి వెళ్తున్నాను కాబట్టి బాగానే ఉన్నాను అనుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత కరెంటు పోయి చెమట పట్టింది. అప్పుడు ఏమైంది మన అలంకారం? అప్పుడేమైంది? మనం బాగా స్నానం చేసి వచ్చాం కదా, కానీ రావాల్సిన కంప ఎందులోంచి వస్తోంది? బయట నుంచి వస్తోందా లోపలి నుంచి వస్తోందా? ఏమండి, కరెంటు పోయింది, దాహమేస్తోంది, నీరు తాగాలి. ఈ లోపల మనలోంచి నీరు బయటకు వస్తుంది. చెమటంటే అదేగా, మన ఉత్త నీరు కాదు. ఒకసారి ఇలా అనుకుంటే ప్రసాదరావు గారు అన్నట్టుగా, ఏది ఈ నాలుగు ఎంత గొప్ప పని చేస్తుంది, ఏది ఎక్కడా ఎవరికి కనిపించదు, కానీ ఏదైనా తిన్నప్పుడు తాగినప్పుడు మాత్రం ఆ పెదాన్ని క్లీన్ చేసుకోవడానికి పెదాన్ని అంటూ ఉన్నటువంటిది కూడా మిస్ అవ్వకుండా అని ఆ నాలిక బయట ఉన్నటువంటి మెతుకును కూడా పాయసాన్ని కూడా అని లోపలికి తీసుకుంటుందంట. ఏ సృష్టి అండి భగవంతుడి సృష్టి. ఇప్పుడు ఈ సరస్వతీదేవి ప్రకాశించాలంటే ఏ రూపంలో ఉన్నదంటే వాగు రూపంలో ఉన్నది, అక్షర స్వరూపిణి అయ్యి ఉన్నది. అవునా? అందుకనే కదా ముందరే మనం నేర్చుకునేటప్పుడు ఏమండి ఎలాగో గణపతికి నమస్కరిస్తాం, కానీ ఒక పక్క నుంచి స్కూల్లో చేరగానే మనకు అక్కడ సరస్వతీదేవికి నమస్కారం పెట్టిస్తారు. మనము షాప్కి వెళ్ళామండి, వీణలు బాగా కనిపించాయి, భలే ఉన్నాయి, పెద్ద పెద్ద వీణలు, చిన్న చిన్న వీణలు, ఎన్నో వీణలు ఉన్నాయి, బాగున్నాయి అనుకుంటే నాదం వచ్చేస్తుందా? వీణ నుంచి నాదం రావాలంటే అక్కడ ఏం చేయాలి? మనం వెళ్ళి డబ్బులు పెట్టి కొనుక్కుంటే వస్తుందా? ఇప్పుడు హార్మోనియం ఉంది కదా, హార్మోనియం అని ఎదురుకుండానే ఉంది కదా, దానంతా అది నాదాన్ని అది ఇవ్వలేదు. మనం దాని మీద పెద్దవాళ్ళు చెప్పినట్టుగా కాస్త ఆ విద్యని మనం నేర్చుకుని దాని మీద వాయిస్తూ ఉంటే దాని నాదాన్ని వినగలుగుతాం. నేర్చుకుని వాయిస్తే ఏం చేయాలి? నేర్చుకుని వాయిస్తే స్వతహాగా భగవంతుని ఇస్తే అది గత జన్మ శేషం ఏదైనా ఉంటే ఒకవేళ ఎక్కడన్నా మిగిలి ఉండుగాక, వాళ్ళేమైనా వాయిస్తారేమో, అలాంటి వాళ్ళేమైనా పాడతారేమో, అది నేర్చుకోకుండా దానంతరదే వాయించమంటే అది కూడా కరెంటుతో వచ్చేయలేండి. ఈ మధ్య కరెంటుతో అవి కూడా వస్తున్నాయి కదా, ఏమో అది కూడా అయ్యేమో కాకూడదనేముంది, కానీ తృప్తి ఎవరిది, ఆనందం ఎవరిది, అది అనుభవించగలదా? ఏ అయ్య అనేటువంటిది నువ్వు చూస్తున్నావు కదా, ఓహో మొన్న రాత్రి సినిమా అదేనా, మొన్న రాత్రి సినిమా ఏ అయ్యా, యానిమేషన్ అంటే ఏ అయ్య కదా, అలా నోటి తెరిచేస్తా వింటరా, ఏ అయ్యా అది ఎవరు చెప్తాడు? ఓ అది అది కొంచెం యూజ్ చేశారట, దానికి ఏఐ లేకుండా లేదు, అందులో కొంచెం ఉంది. అంత సినిమా తీశారు కదా, సినిమా క్యాసిటీ వాళ్ళ దగ్గర ఉంది కొన్ని రోజులుగా, అదే వాళ్ళు కంప్యూటర్లో అదే ల్యాప్టాప్లో పెట్టుకున్నారు. మా పెద్దవాళ్ళు ఎవరు, అది ఎవర్రా పెట్టింది సినిమా పెట్టింది ఎవరు, తోరలేదు బా, చిన్నకాయకి అంత శక్తి కూడా ఉందా? మరి అతని దగ్గర ఉంది, నా దగ్గర కూడా ఉంది, నా దగ్గర కూడా ఉందంటే మనందరికి ఆనందం కలిగిందా? లేదుగా. ఎప్పుడు ఆనందం కలిగింది? వాళ్ళు తీసుకొచ్చి దాన్ని ఎలా వేయాలో దాన్ని బహిర్గతం చేస్తే అది చూసిన వాళ్ళకి, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఆనందంగా ఉంది, చూడకుండా ఉన్న మాకెలా ఉంది, చెవులు బద్దలైపోతున్నాయి రా బాబు, ఎంత సౌండ్ అంత పెట్టారు అని అనుకోవాల్సి వస్తుంది. మేము కూడా ఇందులో ఉన్నాం అనుకో అంటామా? అనం కదా. అదే భగవంతుడు లేలంటే, అందుకని మనం భగవంతుడు సుశీలమ్మ జానకిరామ శిష్య పిలుస్తున్నాడా? అబ్బే క్షణికనిద్ద, పర్లేదు కూర్చో, బాగా పనిచేసినట్టున్నావు. సినిమా చూసావా? మొన్న రాత్రి చూడలేదా? నువ్వు చూడలేదా? అయితే మొన్న తర్వాత వేసుకుందాం. అయితే అది దేవుడు సినిమా అంటున్నారుగా, వేసుకుందావా? ఎందుకు వేసుకోవడం? ప్రహ్లాదుడి కథ మనకి తెలియదా ఏంటి? ప్రహ్లాదుడి కథ మనకి ప్రత్యక్షంగానే తెలుసు కదా. ప్రహ్లాదుడు మనవాడే కదే కదా, మనవాడే కదా ప్రహ్లాదుడు. మన ప్రహ్లాదుడి పక్షమేగా కదా, అనుకున్నది మనమే. లడ్ వర్తమానిస్తా అని ఏదో చెన్నా మార్పుల దగ్గరికి వెళ్ళినప్పుడు విద్యనెప్పించాడు కదా, ఆ వెనుక పిలకగలిగి ఏదో చదివిన వాళ్ళు మనం కూడా ఉండే ఉంటామేమో. అందుకని ఇప్పుడు ఎక్కడిదాకా వెళ్ళాం? ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటే దానంతర అది మోగేది కాదు, ఎవరన్నా దాన్ని ప్రయత్నం చేస్తేనే. ఇప్పుడు మనం అందరం ఇన్స్ట్రుమెంట్లం కదా భగవంతుడికి, మరి మనంతట మనం మోగగలమా? ఇప్పుడు మనందరినీ ఏది వాక్కున్నందుకు మాట్లాడించడము, చెవులున్నందుకు వినిపించడము, కళ్ళు అనేటువంటి గోళకాలు ఉన్నాయంటే చూడడానికి ఉపయోగపడడం, అలాగే నాలుగుంది కాబట్టి గబుక్కున చివర తగిలినా కూడా ఏది పంచదార పలుపుల్లాగా ఉంటాయి కొన్ని, కానీ నాలుగు మీద వేసుకుంటే ఉప్పగా ఉంటాయి. ఒరే ఇది పంచదార కాదురా, ఉప్పు కల్లురా. ఎంత బాగా తెలుసుకుంటుంది మరి, ఎవరి శక్తి అది? అది ఎవరి శక్తి? అమ్మ యొక్క శక్తి. ఇన్స్ట్రుమెంటు నేర్చుకుని వాయిస్తే ఎలా మోగుతుందో అమ్మ స్వతహాగానే సృష్టించి మనకి అమ్మ లోపల ఉండి మనందరిలో మనందరిలో ప్రకాశిస్తూ ఇవి గోళకాలు మాత్రమే, అమ్మ శక్తి లేకపోతే ఇవి ఉపయోగపడేవి కాదు మనకి. అది మనం ఎప్పుడు చూస్తాము? ఇందులోంచి చైతన్యం తప్పుకున్నటువంటి ఏది ప్రేత, ప్రియమైనటువంటి ఒక శరీరము భూతకాలానికి వెళ్ళింది. వెళితే ఏమవుతున్నది? ప్రియంగా ఉండేది ఎప్పుడైతే చైతన్యం లేకుండా పోతుందో అది ప్రేత అవుతుంది. ఆ ప్రేతకి ఏది లేదు? కళ్ళున్నాయి, పెదాలున్నాయి, నోరు తెరిచి చూస్తే నాలుగు ఉంటుంది. మనం తులసి దళం కూడా పెడతాం, తులసి తీర్థం కూడా పోస్తారు ఏమండి. ఆ తర్వాత చెవులుంటాయి, లేదంటే మనకున్నవన్నీ ఉన్నాయి కానీ ఒక్కటే లేదు. ఏం లేదు అందులో? ప్రాణం లేదు. ఏది చైతన్యము ప్రాణరూపంలో లేకపోయేసరికి అదేమవుతోంది? ఇక రామాలయానికి అది రాలేదు, ఉన్నా కూడా ఇక్కడ ఉండనివ్వరు. బయట పెట్టుడిక కార్యము లేదను వేళ, బయట పెట్టేటిక లాభం లేదు. మనమందరం అదే ప్రయాణంలో ఉన్నాం, కానీ చివరి స్టేషన్ ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం భగవంతుడు తెలియనివ్వడు. భయపడతామని తెలియనివ్వడు. అందుకని ఎప్పుడో ఉంది ఆ స్టేషన్, ఆఖరిస్తుంది. అందరికీ ఒకే స్టేషన్ కూడా ఆగదు బండి. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ స్టేషన్లో అది దీపాల్సి వస్తుందో అది మనకు అగమ్య గోచరము. అన్నీ తెలుసున్నవాడు సంతృప్తిగా హాయిగా నవ్వుతూ ఉంటాడు. ఆ తత్వాన్ని తెలిసినటువంటి వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా ఎటువంటి బాధ లేకుండా దాన్ని గమనిస్తూ ఏది ఆనందిస్తూనే ఉంటారు. గురుదేవుల విషయంలో ఎంతమందిని ఆ సమయంలో అట్టె పెట్టేశారు, వెళతానని రాను. ఎక్కడికి వెళతావు? ఎందుకు? ఇక్కడే ఉండు, వెళుదుగానే అనేవాళ్ళు కొంతమంది. పన్నుంది బాబు, వెళ్ళి మళ్ళా వస్తాను, ఆ తర్వాత చేసుకోవచ్చు కదా పని అని ఇట్లా ఎంతమందినో ఇది భగవద్భక్తుల్ని గురుదేవులు ఉంచేసుకున్నారు. ఎందుకని? లీల వారికి, మహాత్ములకి అది ఒక లీల. లేకున్నా మనం ఉన్నామా? ఇప్పుడు కృష్ణుడు లేకున్నా మనం ఉన్నామా? కథనాలు చాలా చాలా చెప్తుంటారు, వినాలే గాని కృష్ణుడు గురించి బోల్డని చెప్తున్నారు, ఇంకా ఇంకా లాగుతున్నారు బయటికి. ఎటిలాగి మాత్రం ప్రయత్నం ఏంటి? మహా అయితే ఆ ఏది ఆ చిత్రీకరించి పెట్టి ఆ యూట్యూబ్ లో పెట్టిన వాళ్ళకి మార్కులు వెళ్ళొచ్చు, డబ్బులు వెళ్ళొచ్చు, ఎన్ని కానీ వాడి జీవితం ఎంత ఎంతవరకు ఉంటుంది? ఇలాంటివి మనం ఎంత తెలుసుకుని మాత్రం లాభం ఏంటి? మహాత్ముల జోలికి కూడా ఎంతవరకు వెళితే అందంగా ఉంటుందో, ఎంతవరకు మనకు ఉపయోగపడుతుందో అంతవరకు మనం వెళ్ళాలి. కానీ లాగానాం పీకానాం చేసి అసలు ఏంటి అర్థం అవుతుంది? ఏంటి అర్థం అవుతుంది? కనుక భగవంతుడు లీలలో ఒక్క అవతారం చూపించాడా అని ఆయన స్వామివారు, దశావతారాలు అని ఏదో మనకి అందినట్టుగా ఉంటాయే తప్ప అనంతమైన అవతారాలను ధరించున్నాడు కదా. లేకపోతే పురుష సూక్తుల్లో ఉన్నటువంటి శాస్త్ర శీర్ష పురుష సాక్ష శాస్త్రపాద్ అని ఎందుకు వస్తుంది? ఆయనకి వేల వేల కొలది శిరస్సులు ఉన్నాయి, వేల వేల కొలది ఏది ఆ పాదాలు ఉన్నాయి, వేల వేల కొలది చేతులు ఉన్నాయి. ఒకటంటే ఎట్లా సరిపోతుంది? ఇవన్నీ వారివేగా ఇప్పుడు వారు తలుచుకోబోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అసలు లీల లీల ముహూర్తం కూడా ఏమయ్యా దశమి ఎప్పుడు వస్తుందంటో లీల. ఎంత లీలండి ఆ భగవంతుడికి మనని పెట్టుకుని మనతో ఆడుకుంటూ ఇలాంటి లీలలన్నీ ఆ భగవంతుడు చూపిస్తుంటాడు. అందుకని మన దీన్ని ఎలాగా అంటే మనలో ఎంత పవర్ ఉంది, ఇప్పుడు శక్తి అక్కడి నుంచి వస్తుంది. ఎవరు లేకుండా ఉన్నా మనం ఉపయోగించుకోవడం రావట్లేదు. దాన్ని దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో గుర్తించలేకపోతున్నాం. అనుక్షణము బయట ఉన్నటువంటి విషయాదులతో కూడినటువంటి వాసనల వెంట ఎంత పడమంటే అంత పడతారు. లోకాభిరామాయణం కూర్చుంటే గంటలు కొలది కాలాన్ని గడిపేస్తారు. ఎన్ని రోజులు గడిచిపోయినాయి? ఈ వారం రోజుల నుంచే కదా మనం ఇక్కడ కొవేశాం, దీన్ని దేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ కొవేశాం, మళ్ళా మాటలే కొదువు పెట్టాం. ఎందుకని? భగవంతుడు ఆనందంగా ఉండడం కోసం. అవునా? కూర్చోబెట్టిన వారికి ఆనందమా? కూర్చున్నా మనకు ఆనందమా? ఆ కూర్చోబెట్టిన వాడే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన వాడు వాడే, కానీ కూర్చున్న మనకి వాడి యొక్క అనంతమైన లీలల్ని చెవులు తుప్పంత పోయేటట్టుగా మనకి వినిపిస్తున్నాడు. శ్రవణం ద్వారా వినిపిస్తున్నాడు, అలాగే దర్శనం ద్వారా ఆనందింపజేస్తున్నాడు. అందుకని ఇప్పుడు మనలో ఉన్నటువంటి శక్తి సరస్వతి. ఎందుకని? రససహితంగా ఉన్నటువంటిది అంటే రసోవై సహ బ్రహ్మరసం. అది మనలో అందరిలో కూడా బ్రహ్మత్వమే మనలో అక్కడ ఏది ప్రవహిస్తుంది, ప్రవహిస్తుందా? అదేమన్నా నీరు అనుకుందామా, రసాయనం అనుకుందామా? కాదు, ఆనందంగా ప్రకాశిస్తుంది. మన మాట ఎలా వస్తోంది అంటే లోపల నుంచి అమ్మ యొక్క అనుగ్రహం ఉండబట్టే. మన ఆయుర్వేద మందుల్లో సరస్వతి చూర్ణము సరస్వతి లేహ్యం అని ఉంటుంది. మాటలు రానటువంటి వాళ్ళకి నవరాత్రుల్లో తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి. వచ్చి ఇక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకుంటే చాలు, ఎంతమందికి మాటను ప్రసాదించలా తల్లి? ఇంకా ఇక్కడ రాకుండా ఇళ్ళ దగ్గర ఉంటే ఓ ఇలాంటివి ఆ చూర్ణము లేహ్యము మళ్ళా మాట్లాడితే ఐం సరస్వతి అయినమ ఏది ఆ అమ్మ యొక్క మంత్రోచ్చారణం వాళ్ళకి కాస్త పిల్లవాడు చెప్పలేడండి అనలేడండి అంటే నువ్వు ఎందుకు వస్తావులే నా దగ్గరికి కదా? పిల్లవాడు అనకపోతే మన దగ్గరికి ఎందుకు వస్తాడు? అంటలేదు కాబట్టి పిల్లవాడు మాటలన్నీ బాగా వచ్చేస్తే వచ్చి ఉంటారా ఇక్కడ? రోజులు ఎత్తుకుంటారు, గంటలు ఎత్తుకుంటారు. అమ్మో మానవుడు చాలా తెలివి గలవాడు, నాకే తెలివితేటలన్నీ అనుకుంటాడు. పాపకి ఇచ్చి ఉన్నవాడు ఎవరిస్తే మన బ్రతుకులు ఇలా నడుస్తున్నాయి. అందుకని అమ్మ ఉపాసన చేస్తే ఏది అమ్మ ప్రసాదం అప్పుడు అనుగ్రహం. మాట్లాడచ్చు. కానీ ఆ తత్వం గురించి, భగవంతుని గురించి మాట్లాడుకునేటువంటి ఆ మాటలకి ఎంతవరకు స్వామి ఎక్కడి వరకు వెళ్ళేవారంటే, ఒక ఇంజనీర్ ప్లాన్ వేస్తున్నాడు, ప్లాన్కి కాగితం పెట్టుకుంటాడు, పెన్సిల్ పెట్టుకుంటాడు, ఏది కొలతలు పెట్టుకుంటాడు, ఆ మెదడులోంచి ఏది ఆ చేతి చేత ఎంత పెద్ద ప్లాన్ వేస్తున్నాడో అది ఇప్పుడు కట్టినటువంటి వంతెనే కానీ పెద్ద పెద్ద భవంతులు కానీ ఆ కాగితం చాలుతుందా? ఆ కాగితంలో వేసిన చిన్న ప్లాను అది రూపం చెందేసరికి ఏమవుతుంది? ఇంత రామాలయం. ఒకప్పుడు ఇంత రామాలయాన్ని చిన్న కాగితం మీద ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ని మళ్ళా గురుదేవులు ఏమయ్యా ఎలా కడుతున్నారో ఏంటో, దానికి మీకు నమూనా కావాలంటే పండరీపురంలో ఉన్నది అక్కడ ఒక సత్రం ఉంది, ఆ సత్రం ఇలా ఏది అది ఇలా లోపలే ఇలా అంతస్తుంటుంది, అందరూ అక్కడికి వెళ్ళి చూసి వస్తూ ఉంటారు అని పండరీపురం పంపించారు. ఏది ఈ ప్లాన్ గీయించడం కోసం పండరీపురం వెళ్ళిన వాళ్ళు ఏం చేశారు, చంద్రభాగ నదిలో స్నానం చేయకుండా వెళ్ళి చూడమన్నారు కాబట్టి అది చూసేసి క్షేత్రం కాబట్టి దర్శనం చేసేసుకుని ఎంత చక్కగా తిరిగి వచ్చేసారు. ఏమయ్యా మిమ్మల్ని పంపించానే అనుకోండి, అక్కడ చంద్రభాగ నది ఉంది కదా, అందులో స్నానం చేయకుండా ఎందుకు వచ్చారు మీరు? సగం సగం పనులు చేసుకొస్తారేంటయ్యా మీరందరూ? ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ కావలసినవన్నీ కూడా ఉండేవన్నీ కూడా ఆర్జించుకోవడం తెలీదా? వెళ్ళిన వాళ్ళు స్నానం చేయకుండా వస్తారా ఎవరన్నా అని మళ్ళా వాళ్ళకి గుర్తుండిపోయేట్టు. పని అయిపోయిందని గుర్తు అయిపోతే ఎలా కుదురుతుంది, దాని గుర్తుండాలి. అలాగే బాబుజీ మహారాజ్ పైన వ్యాహ్యాలు చేస్తూ రోజు ఏది ప్రసాదం లేదో ఒకటి అందరికీ పంచిపెడుతుండేవాళ్ళు. ఏది వెళ్ళిన ఒకప్పుడు పైకి వెళ్ళి సరిగ్గా అదే ప్రాతకాలంలో, రామయ్యా ఏమయ్యా, అయితే ఇక్కడేమో లక్షనామాలు అభిషేకాలు ఉండేవి ఇక్కడ, ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఉండేవి కదా. పాప పూజలు చేయించే తల్లి లలితానంద సరస్వతి అమ్మ. ఇక్కడ రుద్రాలు చదవాలంటే ఎవరు ఉండాలి? మనుషులు ఉండాలి, చదివే వాళ్ళు ఉండాలి. మన నామాలు చదవాలంటే ఎవరు ఉండాలి? నామాలు చదివే భక్తులు ఉండాలి. వీళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారు? కేర్ ఆఫ్. ఎక్కడుంది అడ్రస్ అంతా? బాబుజీతో పాటు పైన అక్కడ వ్యాహ్యాలుగా వాకింగ్ చేయిస్తూ చేస్తూ అందరి చేత నామం పలికిస్తూ చక్క బోధన చేస్తూ గురుదేవులు అక్కడ సమయాన్ని తెలియకుండా చేస్తున్నారు. అమ్మొచ్చారు రెండరి తలుపు కొట్టారు. మళ్ళా ఇది మెట్ల దగ్గర ఉన్నటువంటి తలుపుకి తాళం, ఎవరక్కడ అని తలుపు కొట్టారు. అమ్మో అనుమానం వస్తుంది, ఎదుగుదుకో ఏదో ఉంది, జాగ్రత్తగా మీరు రెడీగా ఉండండి అని భయపడిపోతున్నట్టుగా స్వామివారు అందరు గప్పచుప్పుగా కూర్చోండి వచ్చేసారు. తలుపు తీశారు వెళ్ళి, వెళ్ళగానే ఆవిడ నడిమి చెయ్యొట్టు ఇట్లా వేసుకుని, ఏమండి కింద పూజలు అవి చెప్పారంటే అవన్నీ ఎవరు చేయిస్తారనుకున్నారు? అందరినీ ఇక్కడ అట్టే పెట్టుకుంటే అక్కడ ఎవరు చదువుతారు? అక్కడ అబ్బే వచ్చేస్తారు వాళ్ళు, నేను ఇందాక నుంచి వెళ్ళమనే చెప్తున్నా, వాళ్ళు వెళ్ళటం లేదు అక్కడికి. దాని ఏమంటారండి, దాని ఏమంటారు? కృష్ణలీల. అంటే అక్కడికి అప్పుడు వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటి మెల్లగా బయలుదేరి కింద మళ్ళీ వచ్చేద్దరు కానీ వెళ్ళి గబగబా వెళ్ళిరండి. అంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నామాలు చదువుతున్నారు, రుద్రం చదువుతున్నారు, కానీ వాళ్ళ మనసు అసలైన దేవుడి దగ్గర ఉండిపోయింది. ముద్రలు మర్చిపోగలమా? చాలా బా ఇది ధ్యానానికి ముద్రలు. ఇక దేనికోసం ఎదురు చూస్తారు? సాక్షాత్కారం అట్లా అవలేదంటుందేంటి పాంచజన్యం, కొత్త నామధేయం మళ్ళా సాక్షాత్కారం అవలేదంటుంది ఏమిటండి? అంత దర్శనం చేసి అంటే ఈ దర్శించింది అది కాదా? ఇంకా ఏమైనా కొత్తగా ఇంకేమైనా కావాలా? అని ఏమైనా కావాలా? అదే పొగ రావాలి, వాసన రావాలి, ఆ పొగలో మనమంతా ఇప్పుడు అసలు పోనీ ఆ పొగలు కూడా పట్టలేదు. సామ్రాణి పొగకే తుమ్ములు తగ్గులు రొంపలు వస్తుండే. ఇంకా నీకు సామ్రాణి పొగ ఏమైనామ్మా? పాతిజన్యం నీకు సామ్రాణి పొగవేనా? ఉన్న రోగం కాదు ఇంకో రోగం, కూర్చోలే దర్శనం అవ్వలేదంటుంది. శుభ్రంగా ప్రసాదాలు కూడా మెక్కిందప్పుడు అప్పుడు ఒకరోజు ఇలాగే ఉండగా ఏమి గారు ప్రసాదం తీసుకొచ్చిందండి. ఎవరు హార్మని దగ్గర కూర్చుంటే దగ్గయ్య ఈవిడ. ఇప్పుడు చూడండి మా గురు సోదరులు రామరాజు గారు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం వాడి శక్తి ఈయన శక్తి దీనికే వచ్చేసినట్టుంది. ఇప్పుడు ఈ మధ్య ఎక్కడ చూసినా తిరుగు అంతే. ఈయన అనకూడదేమోలేండి, మా గురువు గారు కదా, అసలే ఆటలు నేర్పింది నిజంగా వాడుకుంటుంటే దాని భారీ అనుగ్రహమే. తీసుకొచ్చి బాబుజీ దగ్గర దానికి ఎడంచేతి పురాణం బాగుంది, చక్కగా భక్తిగా ఎడంచేతి వచ్చేది, చచ్చేటి పడ్డాయి. ఏది ఎడంచేతి ఇస్తావా ఇచ్చేదానివి? అది కూడా కింద పడిపోయి ఎడంచేతితో ఇచ్చేది కాస్త కింద పడిపోయి. మరి ఎందుకు ఇవన్నీ నేర్పించడము? ఏది మనని మనని సృష్టించి మళ్ళా తిరిగి మనని మనకి ఎట్లా ఉంటే మన జీవితం ధన్యత చెందుతుందో మళ్ళా వెనకనే మన వెనకే వారు అవతారాన్ని ధరించి వచ్చి మనతో పాటు ఉంటూ ఆ గురువుల తత్వం ఎలా అర్థమవుతుందండి మనకు? అసలు అడుగడుక్కి ఆనందించాలి తప్ప ఇంతే అని సరిపెట్టుకోవటానికి అక్కడ విష్టాప్ ఉందా, కామా ఉందా, డాష్ ఉందా, ఏముంటుంది అక్కడ? ఇవన్నీ ప్రపంచంలో ఉపయోగపడేవి, సాధనలో మనకి కాదు. మన వెంటే ఉన్నారు, మన ఇంటనే ఉన్నారు, మన హృదయంలోనే గూడు కట్టుకుని ఉన్నారు. మీ హృదయ బాబు అని కూర్చోలే. మన అయిపోతే నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావునని పోయినా అయిపోగానే వెళ్ళిపోతుంది మనిషి ఖాళీ. అక్కడ మళ్ళీ ఇప్పుడు ఇంకో చోటుకు వచ్చేస్తుంది, అందరినీ పిలుస్తుంది కదా, రారండోయ్ రారండోయ్, అందరూ తొందరగా రారండోయ్. ఇప్పుడు ఏ శక్తి మనకి? ఇప్పుడు ఈ శక్తి ఇప్పుడు లేదా? ఇప్పుడు మన చేత తినిపించేది ఏది, బ్రతికించేది ఏదండి? ఇప్పుడు మనందరి జీవితాలకి కూడా అందరి హృదయాల్లో గురుదేవులు అనేటువంటి ఒక ముద్ర ఉన్నదే, అది రూపనామక్రియారహితంగా సరస్వతీదేవి ఎలా ప్రకాశిస్తుందో అందరిలో కూడా మనలో ఆ శక్తి, ఏ ఇంద్రియానికి ఆ శక్తిని ప్రసాదిస్తూ తాను మాత్రం విలక్షణంగా. కరెంట్ యొక్క గొప్పతనాన్ని ఎవరైనా చెప్తున్నారా? అడ్వర్టైజ్మెంట్లు అన్ని దేనికి వెళ్తున్నాయండి? ఏది లైట్లు కంపెనీలకు వెళ్తున్నాయి, మైకులు కంపెనీలకు వెళ్తున్నాయి, ఏది ఫోన్లు కంపెనీలకు వెళ్తున్నాయి, కానీ పవర్కి వెళ్తుందా? పవర్ని ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ చేయగలుగుతున్నారా? చేయగలుగుతున్నారా? దానికి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు? గురుదేవులు అంటున్న వీడికి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు? అలాగే మనలో ఉన్నటువంటి అనంత శక్తికి అడ్వర్టైజ్మెంట్ ఉండదు, దాన్ని హాయిగా మనం అనుభవించడమే. దానికి మన జీవితమే దానికి ఆధారం. అందుకని మన జీవితంలో ప్రభువు తత్వాన్ని అడుగడుగున ప్రతి శ్వాసలోనూ దాన్ని మనం గమనించాలి. అందుకనే బాబుడు గట్టిగా వాగినా, పనులు గట్టిగా చేసినా, ఏది అన్ని భగవన్నామం కూడా నాలుగో కాలంలో మూడో కాలంలో ఐదో కాలంలో ఎక్కువసేపు ఉంటే స్వామివారికి ఇష్టం ఉండేది కాదండి. గురుదేవ 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 ఏంటో గురు అనుకునేవారు. స్వామివారికి ఇష్టం ఉండేది కాదు, ఎక్కువ స్పీడ్గా ఉన్నటువంటి ఆ కాలంలో ఎక్కువసేపు పాడటం ఇష్టం ఉండేది కాదు. మళ్ళా మాట్లాడితే కొన్ని కొన్ని కీర్తనలకి తబలా వాళ్ళు తాళం కోసం వెతుక్కోవాలి, దానిలో భాగమే మన ఖండిత కూడా. ఇంకా వేరే స్వభావం లేదు అక్కడ మనకి. ఏదైతే మనం సోహం సోహం అనేటువంటి దాన్ని ఉపాసన చేయాలో అది నువ్వు ఖండిత పాడటంలో స్వభావన, ఎందుకంటే నువ్వు అంతసేపు శ్వాసని నిలబెడతావు అక్కడ, శ్వాసని అక్కడ నిలబెడతావు. నిలబెట్టేసరికి ఏమో నుండి భగవంతుడిని చూపించాలంటే ఏం చేయాలంటే రామకృష్ణ పరమహంస వారు ఏం చేశారు, భక్తుడిని గంగానదిలో తీసుకెళ్లి గట్టిగా ముంచి ఉంచారట. గట్టిగా ముంచి వచ్చేసరికి ఎప్పుడు బయటపడతానా అని తల్లాడి తల్లాడి బయటకు వచ్చాడు. ఆయన చెయ్యి వదిలిన తర్వాత, ఇప్పుడు ఎలా ఉంది నీకు, చచ్చిపోతానేమో అని భయం వేసిందండి, ఇప్పుడు నీకు దేని మీద నిలబడింది మనసు, నన్ను వదిలిపెడితే చాలు అని అనిపించింది అన్నాడు. ఇంత ఆవేదన ఉండాలి భగవంతుని దర్శించాలి అంటే, భగవంతుని దర్శించాలి అంటే అంత ఆవేదన ఉండాలి అని మనకు గుర్తింపు చేశాను. అందుకని ఇక్కడే గురుదేవులు ఎట్లా కూర్చోవాలి, నిన్ను నువ్వు మర్చిపోవాలి, నీలో ఉన్నటువంటి పరమాత్మని నువ్వు ఎప్పుడు కూడా ఉపాసన చేస్తుండాలి. ఉపాసన బయట ఉపాసన మాత్రమే చాలదు, మనం మన హృదయంలోకి వెళ్ళి అక్కడ ఉపాసనని మనం చేయాలి. ఎంతసేపు చేయాలి అంటే, నువ్వు ఎంతసేపు నిద్రపోతున్నావు, ఎంతసేపు చేయాలంటే తెలియనంత నిద్రపోతున్నావు కదా, అది నువ్వు జాగ్రత్త అవస్థలో నువ్వు ధ్యానం అనేటువంటి స్థితిలో మనం నిలబడాలి అక్కడ. కానీ అంత మాత్రమే నేర్పుకోలే గురుదేవులు మనకి. జడంగా నువ్వు కూర్చుని ధ్యానం చేసి సరిపెడతానంటే ఎలా కుదురుతుంది, నువ్వు ప్రపంచంలో సంచరిస్తూ కూడా అన్నిట్లోనూ దాగి ఉన్నటువంటి అన్నిటికీ ఆధారమై ఉన్నటువంటి ఆ పరమాత్మని నువ్వు అక్కడ అనుభూతి చెందాలి. ఆ అనుభూతికి మీరు గుర్తించండి, ఈర్ష అసూయత అసహనం బోరలేనితనం ఇవి చాలా డిస్టర్బెన్స్గా ఉంటాయి. ప్రపంచంలో అందరిలో నా ప్రభు ప్రకాశిస్తున్నారు అనేటువంటి ఏకత్వ భావనని మనం అనుభవించాలి అంటే నీ మనసుకి వ్యక్తిత్వ భావన రాకూడదు. అక్కడ అవ్యక్త భావనలో ఉంటేనే మనం ఆనందిస్తాం. వ్యక్తిత్వ భావన వచ్చినప్పుడు ఇది బ్లూ షర్టు, అది వైట్ షర్టు, ఇది ఇగో ఇవాళ్ళందరూ సరస్వతి పూజ కదా, తెల్ల చీరలు కట్టుకొచ్చారు, ఇవే మిగులుతాయి ఆఖరికి. మనకి బయట చూడటానికి అంత తెల్లగానే, తెల్ల పూలు తెల్ల చీరలు తెలుపుగానే ఉన్నాం అందరం బయటికి కనిపించడానికి. అసలు తెలుపు ఎక్కడ ఉండాలి, నీ మనస్సులో ఉండాలి. నీ మనస్సులో తెల్లటిది ఉంటే అక్కడ ఆ తెల్లటి దాని నుంచి అక్కడ ప్రకాశిస్తోంది అమ్మ సరస్వతి దేవి. మరి అమ్మగారు సరే తెల్లచీర కాబట్టి వీణ కూడా ధరించేది, కానీ మన వాళ్ళు ఎందుకనో బృందావనం మీద తెల్లగా వేయలే సరస్వతి దేవి. రంగురంగుల చీర కట్టారు, రంగురంగులుగా ఉంది అమ్మవారు, వీణ కూడా రంగురంగులుగా ఉండి ఎక్కడ గుర్తింపబడదో ఆ వీణ సరిగ్గా ఉంటుందో లేదో అని అక్కడ మళ్ళీ వేరే పూలు డిఫరెంట్ పూలు పెట్టారు. అంటే ఇలా ఉంటుంది కదా వీణ అంటే, ఒక తలకాయ ఉంటుంది కదా పెద్ద తలకాయ వీణ. కానీ అక్కడికి వెళ్ళి అమ్మ ఇలా ఉంది అని తెల్లతోన అలా చూస్తుంటే అందులోంచి ఓంకారాన్ని వినిపిస్తుంది అమ్మవారు. ఏం చేస్తుంది అందులోంచి, నాదం నుంచి ఏమొస్తుంది, ఓంకారం వస్తుంది. ఆ ఓంకారం అనే నాదంలోనే శబ్దాలన్నీ ప్రకాశిస్తున్నాయి. నువ్వు మాట్లాడుకున్నా, పాట పాడుకున్నా, మంత్రాలు చదివినా, ఇంకా నువ్వు ఏం చెయ్యి, నువ్వు అందులోనే ఆ ప్రణవంలోనే అన్ని ప్రకాశిస్తున్నాయి. కానీ ప్రణవంలో గనక ఆ ప్రణవానికి సంబంధించినటువంటివి నీ మనసులో గనక వృతులుతుంటే నీకు శాంతి లభిస్తుంది. దానికి భిన్నంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఊహలు నిన్ను ఉయ్యాల దంపలు ఆడిస్తుంటే నీకు అశాంతి లభిస్తుంది. అలాగే అన్ని రంగులు రావడానికి కారణము తెలుపే. తెలుపులోంచే ప్రపంచంలో విభిన్నమైనటువంటి వర్ణాలు రావడానికి అక్కడ ఆస్కారం ఉంది. మా భగవాన్ చెప్తుంది అమ్మ ఇన్ని రంగులకి కారణం తెలిపే కదమ్మా అంటుంటారు. తెలిపేగా ఏ రంగు కావాలన్నా ఒక రంగుకి ఒక రంగును జోడు చేస్తున్నప్పుడు ఏ రంగు లేకుండా ఉండేది వైట్. వైట్ను పక్కన పెట్టుకుంటే నువ్వు వైట్ కలుపుతూ ఉంటే కలర్లు రంగురంగులుగా మారుతుంది. మన మనసు కూడా ఒరే హాయిగా పరమాత్మను నిలబెట్టుకుని చక్కగా ప్రశాంతతని పొందరా అంటే అనే దృష్టి వెళ్తుంది, కానీ తాను అనేటువంటి వైపుకి దృష్టి మనసు లేకపోతుంది. అందుకని అటువంటి అమ్మ ఎలా ప్రకాశిస్తోంది అంటే ఓంకారమే ఆవిడ యొక్క మూలం. ఆవిడ ఉండేదే ప్రణవ స్వరూపంలో. అందుకనే ఆమె వాహనం కూడా ఏంటి? హంస. అమ్మ యొక్క వాహనం ఏంటి? హంస. హంసయ్యే ఎందుకయ్యింది ఇక్కడ? నిత్యానిత్య వస్తు వివేకానికి మనం గుర్తిస్తామని అమ్మ హంస వాహనాన్ని ఏర్పరచుకోండి. అంటే మనం చెప్పుకోవడానికి పాలు నీళ్లు కలిపి పెడితే పాలు సేకరిస్తుంది తేలిక. ఇప్పుడు పాలు మనకు దొరకట్లేదా, నీళ్లు దొరకట్లేదా? మనకి పాలు దొరుకుతున్నాయి, నీళ్ల పాలు దొరుకుతున్నాయి. ఏమండి? పాలు దొరుకుతున్నాయి, నీళ్ల పాలు దొరుకుతున్నాయి. పాలనీళ్ళు దొరుకుతున్నాయా? నీళ్ళ పాలే దొరుకుతున్నాయి. కానీ ఇప్పుడు పాలతో సంబంధం కాదు అక్కడ. ఏది? ఆ ఏది తెల్లటి తనం ఉన్నదే, తెల్లటిది అంటే ప్రపంచంలో నిత్యమనేటువంటి ఆ తెల్లటి స్వభావాన్ని నువ్వు మార్చుకోవాలి. నిత్యానిత్యం అంటే అనిత్యానికి కారణమేది? నిత్యమే. గురుదేవులు చెప్తుండేవారు, అనిత్యంలో ఉన్నది నిత్యం, అవిద్యలో ఉన్నది విద్య, అద్వైతంలో ఉన్నది ద్వైతం, అభిన్నంలో ఉన్నటువంటిది భిన్నం. భిన్నము, ద్వైతము, అనిత్యము ఇవన్నీ దేనికి సంబంధించి? ప్రపంచానికి సంబంధించి. కదలికలతో ఉండి ఇన్ని రంగులు కల్పించకపోతే ఇన్ని మాటలు ఉంటాయా మనకి? ఏమండి? మనుషులు కల్పించిన కొద్దీ మాటలు ఎక్కువతూ ఉంటాయి మనకి. ఆ మాటలు చక్కగా భగవంతుని వైపుకు తిప్పుకుంటే అది సత్సంగము అవుతుంది. అది ప్రపంచం వైపు తిప్పుకుంటే ఎదురుకుండా మూతి తిప్పుకుంటూ తిప్పుకున్నా తిప్పుకోకపోయినా ఏం మాట్లాడినా వెళ్ళి తిరిగి మూతి తిప్పుకునే వాళ్ళు ఎంతమంది లేరు? చెప్పొచ్చింది లే పెద్ద గొప్పగా. ప్రపంచంలో మాటలన్నీ అవేగా, కానీ భగవంతుడి దగ్గర భగవంతుని గురించి చెప్పుకునేటువంటి విషయము ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత తృప్తిగా ఉంటుంది. అందుకని నిత్యము అనిత్యం అనేటువంటి ఆ కలయికలో ప్రపంచంలో మనని సృష్టించి నువ్వెప్పుడూ నిత్యం కోసమే వెతుక్కు, సత్యమైనటువంటి దానినే నువ్వు గ్రహించు, అసత్యమనేటువంటి దాన్ని నువ్వు ఎప్పటికప్పుడు గుర్తించి జాగరూకత వహించు ఆ సమయంలో. ఎందుకంటే నిత్యం కోసం వెళ్ళి అనిత్యమైన దానిలో పడతావేమో నువ్వు. అందుకే అనిత్యం నీ స్వభావం కాకూడదు, నిత్యమే నీ స్వభావం. అసత్యం నీ స్వభావం కాకూడదు, సత్యమే నీ యొక్క స్వరూపం అయి ఉండాలి. భగవంతుడు సత్య స్వరూపుడే గాని మారిపోయేటువంటి అసత్యం కాని అటువంటి నిత్య సత్యమైనటువంటి పరమాత్మని మనం గుర్తించడం కోసము అమ్మ ఎలా ప్రకాశిస్తుంది? హంస వాహనంపై ఇది మనకి ఆ అవతారము కనిపిస్తుంది. అవతారాన్ని ఎప్పుడైతే వచ్చామో మన ఏది పురాణాలు వేదము చెప్తున్నట్టుగా హంస వాహనం అమ్మ కలిగి ఉన్నది. చూసింది ఎవరు? ఆ వేదం చెప్పినటువంటి మాటల్ని, శాస్త్రం చెప్పినటువంటి మాటల్ని సినిమా వాళ్ళు తీసుకుని అక్కడ ఆయా వేషాలు అలా అలా విహరిస్తూ వెళ్ళిపోతుంటే హంస మీద సరస్వతి దేవి అలాగా వెళ్తున్నట్టుగా కనిపించుకోక. కానీ అక్కడెక్కడుంది అమ్మ? మన దగ్గర ఉంటే. అసలు అమ్మ ఎక్కడుంది? మన అందరిలో ప్రకాశిస్తుంది, దానిని మనం దర్శించాలి. అమ్మ యొక్క ఇది రూపంలోకి వెళ్ళకండి. రూపం ఉంటే ఒక చోటే ఉంటారు, లేకపోతే ఇప్పుడు అక్కడ వెళ్ళి చూశారు, చూడని వాళ్ళు కూడా చూస్తారు. ఇప్పుడు నేను గుర్తింపు చేశాను కదా, చూస్తే ఏం చేస్తారు? ఎన్ని చేతులు పెట్టారు, ఎన్ని వేలు పెట్టారు, ఏ వేలు ఏది ఆ వీణ మీద మోగిస్తూ ఉన్నది. ఇక అందులో బాగా గుర్తించేవి ఏంటంటే ఎక్కువగా గబుక్కున గుర్తింపబడేవి ఏంటంటే ఏమైనా తప్పులుంటే అది ప్రపంచంలో అవునా కదా. మంచి ఇంత బాగుందని చాలా బాగా వేశావు, ఆ ముక్కు కన్ను తీరు ఎంత బాగా వేశావు, అది కాదు అక్కడ ఏంటక్కడ కింద ఆ చీర దగ్గర మడతీసావు ఏంటి అక్కడ, లేకపోతే అక్కడ నీరు పెట్టలేదండి, మేము అన్ని మంచి కలర్లే పెట్టాము. మాతాజీ గారు వచ్చి పూలు పూజేస్తారు కదా, ఆ పూలు ఇలా చేసేసరికి ఆ పూలు పడి కొన్ని రంగులు మారుతుంటాయి. ఈ కదలికలన్నీ ప్రపంచంలో ఉండేవి అసత్యం. రాత్రికి మళ్ళా ఏమైపోతుంది, ఆ అవతారం మళ్ళా పూల మిశ్రితం అవుతుంది, పూల మిశ్రితం అవుతుంది. నేను కలిసిపోతున్నాను హో అని. మొన్న గాయత్రి అమ్మ కలిసిపోయింది, గౌరీదేవి కలిసిపోయింది, బాల ముందరే కలిసిపోయింది కనిపించి, కుమారి కూడా వెళ్ళిపోయారు. ఏది ఏది పూల రేకులు, ఆ మార్పు సృష్టించిన తిరిగి మళ్ళా సృష్టి లయమైన మన చేతిలోనే జరుగుతోంది. కదా ఫోటో మాత్రం మిగిలిపోతుంది. వాళ్ళు అలంకారం చేసిన తర్వాత ఫోటో తీసి పంపిస్తారు చూడండి అందరికీ, ఆ ఫోటో మాత్రం అలా ఉండిపోతుంది. ఇది మా ఆశ్రమంలో పూలతో వేసిన రూపాలండి. ఒకదానికోటి అది పూలతో వేశారు కాబట్టి రాత్రికే మారిపోతుంది, ఇవి రంగులతో వేశారు కాబట్టి సంవత్సరాలు కనిపిస్తూ ఉంటాయి. అవునా? కానీ ఇది కూడా అనిత్యమే, ఇది కూడా ఏదో ఒకనాటికి అనిత్యమే. సత్యమేది తెలుసుకోవాలనుందా? సత్యం అంటే తెలుసుకోవాలనుందా? నీవే అయ్యుండో. నీకు భిన్నంగా ఎక్కడుంది అసలు? దేవుడు భిన్నంగా ఎక్కడున్నాడు ఉంటే దేవుడు ఎలా అవుతాడు? దైవము అనేది సర్వవ్యాపకము, అది రూపనామాలకి అందేటువంటిది కాదు. నువ్వు శ్వాస పిలుస్తున్నావు అంటే ప్రాణముందని గుర్తిస్తున్నారు, దానికి రూపం ఏంటి? రూపం లేదు. కరెంట్ వస్తోంది, ఎల్లుంచి వస్తోంది కరెంట్, అక్కడ రాపిడితో వస్తోంది. గాలి బాగా స్పీడ్గా తిరిగితే ఫ్యాన్ల ద్వారా దాని నుంచి పుట్టినటువంటి కరెంటుని వైర్ల మీదకి తీసుకొచ్చి ఆయా సైన్స్ మనం ఈ రోజుకో పోలంత అనుభవిస్తున్నాం. తిరిగి డబ్బులు కట్టుకుంటున్నాం, కరెంటు డబ్బు కట్టుకుంటున్నామా? కరెంటు చూసావా? కంటితో చూడకుండా డబ్బులు ఎందుకు? కరెంటుని కంటితో చూడటం లేదు కానీ కరెంటును ఉపయోగించుకుంటున్నాను కదండి, అందరూ డబ్బులు కట్టాల్సి వస్తుంది. నీళ్ళ నుంచి కూడా అలాగే పుడుతుంది, జనరేటర్ అవుతుంది. నీళ్ళ నుంచి కూడా కరెంటు జనరేటర్. నీ కారులో వస్తుంది జనరేటర్, ప్రతి కారుకి అందులో జనరేటర్ ఉంటుంది. ఒక ఇది పెట్టినటువంటి బ్యాటరీకి బ్యాటరీని ఇంకా కొన్ని ఎక్కువ రోజులు బ్రతికేట్లు చూస్తుంది. ఏమిటంటే ఆ కారులో ఉన్న టైర్. అవునా కదా? నాకు ఏది హాఫ్ నాలెడ్జ్. అవునా? కారులో జనరేట్ అవుతుందిగా, మళ్ళీ కరెంటు బ్యాటరీ అవుతుందిగా. అది కనుక ఏదైనా రిపేర్ వస్తే ఎక్కడో ఆగిపోతుంది, బ్యాటరీ పాత అయిపోయిందండి, అందుకని కొత్త బ్యాటరీ వేసుకోవాలి. అందుకని మనలో ఉన్న కరెంటు కూడా మనం ఎంతైతే ఆవేదనలతో భగవంతుని గురించి మహాత్ములు ఇచ్చిన సందేశం మేరకు వివేక దృష్టి కలిగి ఈ ప్రపంచంలో కల్పిస్తున్నటువంటి విషయ భోగాలు ఎందు ఎవరికైతే వైరాగ్యం కలుగుతుందో, వివేక దృష్టి కలగాలి, వైరాగ్యం అనేటువంటి పత్యం చెయ్యాలి. చేసినప్పుడు ఏమవుతాయి? నీలో ఉన్నటువంటి కామక్రోధాది గుణాలే సమాధి శక్త సంపత్తిగా మారిపోతుంది. మనము అవి మారకుండా ఎన్నిసార్లు సమాధి శక్త సంపత్తి వైరాగ్యం వివేకం, వివేకం వైరాగ్యం, సమాధి శక్త సంపత్తి ముముక్షుత్వం జపం చేస్తే దాని అనుభూతులు పొందాలి. ఉపన్యాసాలతో నేను దంచితే దాని అనుభూతిని పొందలేము. ఎప్పుడు పొందుతాము? నేను ఆచరించే పద్ధతిని బట్టి ఉంటుంది. నేను ఆచరించాలి. ఆచరించిన వాడు ఎవరైతే ఉంటారో తప్పకుండా తదనుభూతిని మనం కోరుకోక్కర్లా, అవరిస్తుంది మనకి గురుదేవుల యొక్క అనుగ్రహం మనకిస్తుంది. మనం పత్యం చేయాలి ముందుగా. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దృశ్య ప్రపంచాల్లో పడిపోకూడదు. కాలు జారిందేమో మనిషి యొక్క వాల్యూయే పోతుంది విషయాదులు కనుక లోని. అందుకనే మనం ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్త తీసుకుని ఉండాలి. అందుకనే మనం మళ్ళీ ఎన్నిసార్లు పాడుకున్నా ఆ పాట ఏది, రైస్ వేక్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్, రైస్ వేక్ స్టాప్. ராம் நாட்டில் தான் போலீஸ் இல்லை, ராம் நாட்டில் தான் போலீஸ் உத்திஷ்டதா ஜாகிரதா பிராபியவரான் நிபோததா உத்திஷ்டதா ஜாகிரதா பிராபியவரான் நிபோததா மகதலோ பண்ணமான சமா నిదురించు కొదమ సింహమా మగతలో పరిణమానసమా నిదురించు కొదమ సింహమా ప్రాలు మాలుటకు కాలము కాదిది చూలు షాలు విదుల్చుకోలే ప్రాలు మాలుటకు కాలము కాదిది చూలు షారు ఎదుర్చుకోలే ప్రాలు మాలుటకు కాలము కాదిది చూలు షారుగా కాలు మాలు తక్కు కాలము కాది తోలు హుషారు కవిదుల్చు తోలు హుషారు కవిదుల్చు కష్టాలే కలగని నష్టాలే మిగలని కష్టాలే కలగని నష్టాలే మిగలని ఇష్టంగా ఎదురొట్టి దాటుకొని నిష్టను వేడక సాగిపో ఇష్టంగా ఎదురొట్టి దాటుకొని నిష్టను వేడక సాగిపో ఆట పాడేస్తే మనకు వచ్చేస్తుంది లాజిక్ ఆవగింతలు అరవై వంతు కూడా రాదు పాట పాడితే రాదు నిష్టను వీడక సాగిపో నిష్ట నిష్ట మనకి నిష్ట అది బయట నుంచి ఇచ్చేది కాదు నీ అంతటి నీకు కలగాలి మనని మనమే ఉద్ధరించుకోవాలి గురుదేవుల యొక్క అభయహస్త ముద్ర ఎప్పటికీ ఉన్నది నీకెందుకు భయం నేనున్నానుగా వెళ్ళు మన జీవితం అలా ఉండాలి కష్టాలే కలగని నష్టాలే మిగలని ఉంటాయి జీవితంలో ఇష్టంగా ఎదురు నిలబడాలి ఇష్టంగా ఎదురొట్టి దాటుకొని నిష్టను వీడక సాగిపో లే మేలుకో తెలివి తెచ్చుకో గమ్యం వరకు దూసుకుపో మేలుకో 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 ఇందాక కూడా అన్నారు కదా అరుంధతి ప్రసాదు ఇది ఆచరణము లేని వాచా వేదాంతము అంతటా నిన్నలేను మేలుకో బాబయ్యా బాబయ్యా మేలుకో జామగోచర సత్య జ్ఞానానంద వైభవంబును చూప మేలుకో బాబయ్యా మేలుకో బాబమ్మ మేలుకో ఆచరణము లేని వాచా వేదాంతము అంతట నిండెను మెలుకో వాచామ గోచర పక్కుకి వాచామ గో అగోచరం వాక్కుకి అందేటువంటిది కాదు వాచామ గోచర అగోచరమైన సత్య జ్ఞానానంద వైభవం ఎవరు చూపించాలి చూపిస్తున్నారుగా గురుదేవుల పాపం వాచామ గోచర సత్య జ్ఞానానంద వైభవంబును ఆ వైభవము బాగుంది అన్నది నోటితో ఎన్నిసార్లంటే మాత్రం మనకు బాగుంటుందండి ఏమండి నేను అప్పుడు తిన్నానండి ఇది ఆ లడ్డు లేదు ఎంత బాగుందో చాలా బాగుందండి లడ్డు ఏమయ్యో అమ్మగారు లడ్డు చాలా బాగుందండి ఎంత బాగుందో మే చాలా బాగుంది అప్పుడు బాబుజీ లడ్డు లడ్డు పెట్టేసేవారు కదా ఎంత బాగుందో ఇలా బాగుంది 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 అనుకుంటే తీపేమైనా లవలేసం వచ్చిందా మనకి రాలా అనుభవం కాల ఏం కావాలది దాన్ని అనుభవించాలి అనుభవించినప్పుడు కదా దాని యొక్క రుచి మనకి ఆస్వాదన కలుగుతుంది అలాగే మాటలతో సరిపుచ్చితే ఇది అనుభవైకమైంది అవ్వాలి జ్ఞానము అనుభవ జ్ఞానం కావాలి కానీ వాచా జ్ఞానం కాకూడదు ఎక్స్పీరియన్స్ కావాలి అందుకని అది అద్వైతం ఆధ్యాత్మిక విద్య ఆధ్యాత్మిక జ్ఞానం అది అటువంటి జ్ఞానము మన నర నరాల్లోకి ఏం చేస్తున్నారు గురుదేవులు అనుగ్రహిస్తున్నారు దా స్వామి గారు ఇచ్చినటువంటి ఆ బోధామృతంతో మనం అందరం కూడా అలుపుకుంటూ అలుపుకుంటూ పోవాలి, బాగా అంటించేసుకోవాలి, దాంట్లో ఊరిపోవాలి. మన ఆచరణ ఆ విధంగా వెళితేనే మనం ఈ మానవ జన్మకు వచ్చినందు సార్థక. లేకపోతే 3 సార్లు తినడానికి, 6 సార్లు వెళ్ళడానికే పని. అటువంటి జ్ఞానాన్ని మనకి ప్రసాదించడం కోసము ఆ రూపంలో సరస్వతీదేవి మనకి అనంతమైన బోధన ప్రసాదించిందండి. ఏం తీర్చుకోగలం మనం? రుణం తీర్చుకోవాలి. మీ బాబు మీరు చేసిన దాంతో మేము రుణం తీర్చుకోగలమా బాబు అంటే, ఎందుకమ్మా అంత పెద్ద పెద్ద మాటలు వద్దు, నేను చెప్పింది నువ్వు ఆచరిస్తే చాలు. పాపం గురుదేవులు అంటుండేవారు, అంత పెద్ద పెద్ద మాటలు వద్దమ్మా, చెప్పింది మీరు ఆచరిస్తే చాలు, దాని అనుభూతి మీరు పొందితే చాలు, నాకు అదే ఆనందం. ఇప్పుడు ఎవరు ఆనందం? వారికి ఆనందం. మనందరం ఆనందంగా ఉంటే వారికి ఆనందం. ఏ ఆనందం? బాహ్యానందం కాదు, ఇంద్రియానందం కాదు. అక్కడ మనం ఏం చేస్తున్నాము? ఇంద్రియానందం వరకు వెళ్ళి లడ్డు తినేసి బాబుగారు కూడా ఇలాగ పెట్టేవారు. మాతాజీ బాబుగారు కూడా పూర్వం ఇలాగ పెట్టేవారు, అచ్చంగా మాతాజీ కూడా అలాగే పెడుతున్నారు ఇప్పుడు. ఎందుకు? నాలుగు దిగితే వెళ్ళిపోతుంది, నాలుగు దాటిన తర్వాత ఏదైనా ఒకటే తర్వాత. అందుకని బయట ఉన్నటువంటి శబ్దాలతో తృప్తి చెందొద్దు, బయట ఉన్నటువంటి అంతవరకే తీసుకోకండి. కాకపోతే ఇంద్రియానందం కంటే భగవంతునితో అలుముకున్నటువంటి ఆనందం బాగుంటుంది, బ్రహ్మానందమే. కానీ అది నిశ్చయంగా దృఢంగా నిలిచిపోవాలి, అప్పుడు అన్న మాట రాకూడదు. అది ఎప్పుడూ ఉన్నది, సర్వకాల సర్వావస్థలేందు ప్రకాశిస్తూనే ఉంది ఆ ఆనందమే. ఏది కాలాతీతమైన మనం కాలంలో ఉన్నప్పటికీ కూడా అటువంటి బ్రహ్మానుభూతిని మనం పొందినప్పుడే అని మనకి లభిస్తుంది. అందుకని సరస్వతి అంతర్వాహిని ఎక్కడ? అలహాబాద్లో త్రివేణి సంగమంలో అంతర్వాహిని అవునా? ఇక్కడ కాదా? అందరిలోనూ అంతర్వాహినిగా ఉంది కదా. బహిర్ముఖం ఎలా అవుతోంది? వాక్కు ద్వారా. వాక్కు వాగ్వైఖరి శబ్దజురి, వాగ్వైఖరి శబ్దజురి, అది ఏది? వాక్కుతో, శబ్దంతో, నాదంతో, అమ్మ జగన్మాత అందరిలో ఉండి వాక్కు ద్వారాను శబ్దం ద్వారాను ఎవరు ఎంతవరకు ఏది చేయగలిగితే అది అమ్మ వాక్కు రూపంలో ఉండి. అందుకని పండితుడు గొప్పవాడవ్వాలంటే సరస్వతి అమ్మ యొక్క అనుగ్రహం చేతనే గొప్ప గొప్ప పాండిత్యాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు. మనం అంత పాండిత్యం మనకు అక్కర్లా, మనకి ఇగో స్వామివారి పాదాలని అంటిపెట్టుకొని వారి పదములనే మనం అనుభవానికి తెచ్చుకుని మన జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలు. కాబట్టి అది మనకేమవుతుందంటే కాలం అయిపోయినట్టు కాలాతీతాన్ని, కాలం వెళ్ళిపోతున్నా మనకి కాలానికి సంబంధించినటువంటి వయసు మళ్ళుతున్నా లోపల మనసులో ఉన్నటువంటి అనుభూతి చిన్నపిల్లాడిగా ఉన్నటువంటి ధ్రువుడికి, చిన్నపిల్లాడిగా ఉన్నటువంటి ప్రహ్లాదుడికి, మరి వృద్ధాప్యంలో త్యాగరాజ స్వామి వారికి, మధ్య వయసులో ఉన్నటువంటి మహామహాభక్తులందరికీ అందరూ పొందేటువంటిది ఒకే ఆనందం, జగన్మాత అయినటువంటి బ్రహ్మానందం, అటువంటి ఆత్మానందాన్ని అందరూ పొందగలిగారు, మనకి కూడా ప్రసాదించారు. కాలం జరిగిపోతున్నా దాని దగ్గర మాత్రం పాత కొత్త అనేటువంటి తేడా లేదు. ఎవరెంత అనుభవిస్తే అనుభవించే ఆనందము ప్రపంచంలో దొరికేది కాదు. నిన్న మొన్న సినిమా చూస్తే వచ్చేది కాదు. సినిమాలో ఉన్న ప్రహ్లాదుడు ఆయన భక్తిని చూపించుంటాడు అక్కడ, ఆ భక్తిని మన అందం పొందగలిగితే చాలు. అది మన సొంతం, మన స్థిరాస్తి మారనటువంటి. కాబట్టి అటువంటి శక్తిని భక్తిని కూడా గురువులు మనకి ప్రసాదిస్తున్నారు. కాబట్టి అటువంటి శక్తిని భక్తిని ఆయురారోగ్యశ్వర్యాన్ని అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని ప్రసాదించి సర్వదా గురుపాదుకులు రక్షించుగాక. సుఖీ భవ, సుఖీ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్యశ్వర్యములను పుత్ర పౌత్ర ధనధాన్యములను నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథుడు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. హరి ఓం. ఇప్పుడు ఈ సరస్వతీ దేవిని మనం ఉపాసన చేయాలంటే బయట వంక చూసి బయట కనిపించే మూర్తి అని అనుకుని ఆనందిస్తే అది సరస్వతి విద్య కాదు. సరస్వతి విద్య అంటే ఎట్లా, నీలోకి నువ్వు చూసుకుని నీలో ఆ సరస్వతీదేవి ఎలా ప్రకాశిస్తోందో నీలో నువ్వు వెతుక్కుని ఎదుటివారిలో కూడా ఉన్నటువంటి ఆ లోపల నుంచి వచ్చేటువంటి శబ్దం ద్వారా, ఏది పాటల ద్వారా, సంకీర్తన ద్వారా, బ్రహ్మజ్ఞానం ద్వారా, వేదమూర్తుల ద్వారా, అక్కడ జరిగేటువంటి కుంకుమ పూజల్లో జరిగేటువంటి ఏది నామాల ద్వారా అమ్మ ఎలా ప్రకాశిస్తోందో అందరూ ప్రయత్నం చేయండి. అందులోనే ఉంటున్నారు కానీ ప్రయత్నం చేస్తే అక్కడ మన మనస్సు ఉండిపోతుంది. అక్కడ అమ్మ యొక్క నామాన్ని నుంచి వచ్చేటువంటి ఆనందాన్ని పోతుంది. అది నిజమైన సరస్వతీదేవి. కొన్ని నామాలకే చెందింది కాదు, ప్రతి అక్షర స్వరూపంలో ఉన్నది అదే. ఎందుకంటే అక్షరానికి మార్పు లేదు. అక్షరాలు మనం దిద్దామండి చిన్నప్పుడు, అక్షరాలు దిద్దిన తర్వాత ఇప్పటికీ దిద్దుతూనే ఉన్నామా? ఇంకా ఇప్పుడు అక్షరాలు దిద్దుతున్నామా? ఇప్పుడు ఏమంటామా? పెద్దవాళ్ళం అయిపోయాం కదా, మనకు వచ్చేసి అక్షరాలని. ఇప్పుడు అక్షరాలు చిన్నపిల్లలు అక్షరాలు దిద్దుతారు. చిన్నపిల్లలకి అక్షరాలు దిద్దడం వస్తుంది. మనం అవన్నీ దాటి వచ్చాం, అక్షరాలు దిద్దేశాం, అక్షర స్వరూపులు అయిపోయాం. అయిపోయామంటే అయిపోయాం కదా. ఇప్పుడు మీ మనలోంచి ఎన్ని అక్షరాలు వస్తున్నాయి? తిరిగి మళ్ళా నువ్వు ఎన్ని అక్షరాలని వ్రాతపూర్వకంగా వ్రాస్తున్నావు? ఎక్కడన్నా అక్షరాలు కనిపిస్తే దాన్ని గుర్తిస్తున్నావు? ఎవరైనా తప్పుగా గనక అక్షరాన్ని వాడితే ఉపయోగిస్తే అది తప్పు అని చెప్పగలుగుతున్నావు? మరి తల్లి నీలో లేదా? నీలో లేకుండా నువ్వు అని చేయగలుగుతావా? ఎలా ఉంది సరస్వతి? సరసంగానే ఉంటుంది, విరసంగా మాత్రం ఉండదు. సరస్వతి ఎలా ఉంటుంది? మన బ్రతుకుకే మూలమై ఉంటుంది, మన జీవితానికే మూలమైనటువంటి ఆధారం అయి ఉన్నది. మన జీవితం నడుస్తోంది అంటే అమ్మ యొక్క అనుగ్రహంతో నడుస్తోంది అని మీరు గుర్తించాలి, ప్రయత్నం చేయండి. అమ్మ మనతో ఉంది, అమ్మ మనలో నిక్షిప్తమై ఉన్నది. కనిపించే రూపం అంతవరకే లేదు, రూపనామ క్రియలకి రహితంగా ఉంది. దాన్ని దర్శించాలి. ఎన్ని అక్షరాలు మనలోంచి వెళ్తున్నాయో, కోస్తే కనిపిస్తాయా? బద్దలు కొడితే కనిపిస్తాయా? ఏమిటి, ఎలా వస్తాయి అందులో వచ్చి? ఏది బ్రహ్మం గారు చక్కల్లో ఏది ఆయన చక్రాంకితాలు చూపిస్తాడు. ఏది చక్కడికి ఎక్కడెక్కడ ఏ చక్రం ఉంది, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూర్వకం, ఆ కక్కడి యొక్క భార్యలో చూపిస్తాడు. సిద్ధయ్యకి బోధ చెప్తూ ఉంటాడు. సిద్ధయ్యకి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు బోధ చెప్తూ ఉంటే అది విన్నటువంటి కక్కడికి ఆ ఇంటికి వెళ్ళి ఆ చెప్పినటువంటి స్థానాల్లో మరి ఆయా చక్రాలు, ఆయా దేవతలు, అతి దేవతలు కూడా ప్రకాశిస్తూ ఉంటారని చెప్పారు కదా వీరబ్రహ్మేంద్ర వారు. కాబట్టి అని నిద్రపోతున్న భార్యని అడ్డంగా చీల్చేసి చక్రాల కోసం ఎత్తుతాడు. చక్రాలు కనిపించలా, రక్తం కనిపించింది, బ్రతుకులేదికా, అవి చచ్చిపోయి కూర్చుంది, ప్రాణం పోయింది. ఎందుకని? చేసినటువంటి చర్య వెంటనే ఏముంది, మానవుల్లో ఏముంటుంది, గర్వం, అహంకారం ఇవన్నీ ఉంటాయి కదా. గబగబా, ఈయన నన్ను మోసగించాడు, ఇలా అని చెప్పాడు కదా, చెప్పాడని చూస్తానికి నేను వెళ్ళి నా పిల్లని చంపుకున్నాను, నిండు గర్భిణి, అందులో నా భార్య, కాల్ చేస్తా, కూర్చేస్తా, ఏదో చేసేస్తా అని వచ్చేసాడు వీర బ్రహ్మేంద్ర స్వామి. ఆయనకు తెలీదు ఇవన్నీ. ఏమయ్యా, ఏంటి ఏంటి చెప్పు, చెప్పడం ఏంటి, నువ్వు చెప్పావు, నేను చేశా అక్కడ. అయ్యయ్యో, అలా చేస్తే వస్తుందా అని చెప్పి వెంటనే వెళ్ళి ముందర ఆ భార్యనికి ప్రాణం పోసి బ్రతికించి చక్రాంకితాలంటే ఒక లక్ష్యం ఉండాలి, గురు పాదాన్ని ఆశ్రయించాలి. ఆశ్రయించి అక్కడ నమ్మకం, విశ్వాసం ఆరుడంగా ఉంటే అప్పుడు నీకు ఎలా కనిపిస్తుంది, ఎక్కడ కనిపిస్తుంది, ఎక్కడ కనిపించకుండా ఉంటుంది. అది కలిగే ఉన్నావు, నీవు కూడా కలిగే ఉన్నావు. నీలోకి నువ్వు వెళితే నీకు కూడా అది గోచరం అవుతాయి. ఎదుటివాళ్ళు చూడటం కాదు, ముందు నీలో నువ్వు వెతుక్కుంటే కనిపిస్తుంది. అక్కడ అక్కడ ఎవరు అనుగ్రహం, అక్కడ స్వరూపంలో సరస్వతి దేవి. మరి సరసం అంటే అదే విరసం కాదు, అది గుర్తించకపోతే నీకు విరసంగా ఉంటుంది. మరి అటువంటి తల్లి అనుగ్రహము మనకి గురువులు హాయిగా అదే మంచి చౌక పేరము అన్నట్టు ఇచ్చారు మనకి. ఇస్తే లోపు చేసుకుని అనుభవించకపోతే ఎవడి కర్మ వాళ్ళది ఎంతవరకు అని చెప్తారు. వదిలిపెట్టారా, తేలి కుడుతున్నా, తేలిని రక్షించే భారం వారిదే, వదిలిపెట్టండి. తేలే నదిలో వెళ్తున్నారు ఒక గురువు గారు, తేలు పట్టుకుంది, పట్టుకుంటే దాన్ని వదిలించుకున్నాడు. కానీ మళ్ళా తేలు కుడుతూనే ఉంది. ఆయనకి పట్టుదల వచ్చిందట, దానికే అంత పట్టుదలగా ఇన్నిసార్లు కుడుతున్నప్పుడు రక్షణ భారం అనేది నేనెందుకు చేయలేను, దాన్ని కట్టుని వేసేంత వరకు నాకు దాని ఏది దాని భారం నా మీద ఉంది అని కుట్రించుకునైనా బాధని సహించి మరీ కట్టున బ్రతికినటువంటి తేలును వదిలిపెట్టాడు. మనం దేనికి చెందిన వాళ్ళమో మనమే ఆలోచించుకోవాలి. గురువుల సన్నిధిలో ఉండి మనం దేనికి సంబంధించినటువంటి స్వభావం మనది మనమే ఆలోచించుకొని ప్రభువును మాత్రం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఎందుకంటే గట్టున వేసేది వారు తప్ప మనం కాదు, మనకి నడక కూడా సరిగ్గా రాదు. కాబట్టి మనలో నాలాగా చక్కగా ఆలోచించండి ఎంత బాగుంటుందో మనకి. అప్పుడు ఏంటంటే కాలం కాదు, అసలు వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నామో ఏం చేస్తున్నామో కూడా తెలియదు. ఆడు తీసుకెళ్తుంటాడు అంతే, కళ్ళు మూసుకున్న వాడితే తీసుకెళ్తుంటాడు చూడండి బ్రతకట్లా ఉంటుంది. సరస్వతి దేవి ఎలా ప్రకాశిస్తుంది, ఆవిడ ఎంత వైభవంగా ఉంది. ఆ వైభవం అక్షరాల్లో, ఆమె ప్రసాదించిన అక్షరాల్లో వర్ణించాలన్నా కూడా అది వీలవుతుందా? అసలు అక్షరాలు కూడా అక్కడ ఒదిగిపోతున్నాయే అమ్మ దగ్గర. అమ్మ యొక్క అనుగ్రహం ఎంత గొప్పది అని ఆవేదన పడాలి మనం. ఆవేదనలోనే మనకి వేదాంతం అంతా నిండి ఉంటుంది. కాబట్టి అటువంటి శక్తిని భక్తిని గురుదేవులు మనకి ప్రసాదించుగాక. సుఖీ భవ సుఖీ. హరి సర్వే జనా సుఖినో భవంతు. ఓం సర్వేషాం స్వస్తిర్ భవతు. ఓం సర్వేషాం శాంతిర్ భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి.